అరుణాచలంలో శివుడు జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడు. ఆ అరుణాచలం అరుణ రూపంలో, ఆ జ్యోతిర్లింగం లింగయ్య రూపంలో ఇక్కడ సువర్ణాక్షరాలలో లిఖింపదగిన స్థానంలో నిలబడింది. వారిద్దరిని ఒకసారి వేదిక మీదకి రమ్మని కోరుతున్నాం. ముప్పై 2 సంవత్సరాలు దిగ్విజయంగా వివాహ దినోత్సవం జరుపుకున్నటువంటి దంపతులు వీళ్ళు. ఇప్పుడు కలియుగంలో అది కూడా అతను గొప్పగా చెప్పాలి. పెళ్ళయ్యాక 32 ఏళ్ళు ఏకధాటిన కలిసి ఉన్నారంటే వాళ్ళకి తప్పక తప్పట్లు కొట్టాలని చెప్పారు. ఎందుకో తెలిసినా, అమ్మవారి దగ్గర ద్వాత్రింశ శక్తులు అని ఉంటాయి, 32 శక్తులు ఉన్నాయి. ఆ శక్తుల గురించి దేవీ భాగవతంలో చాలా గొప్పగా చెప్పారు. 32 ఏళ్ళు జీవితం హాయిగా వివాహ జీవితం గడిపారంటే అమ్మవారి యొక్క 32 శక్తులు అనుగ్రహిస్తున్నట్టు లెక్క అన్నమాట. పైగా అన్యోన్యంగా ఆప్యాయతతో, బంగారం లాంటి ఇద్దరు బిడ్డలతో, ఇలాంటి పవిత్రమైన కథలతో, తీర్థయాత్రలతో, సంపదలతో, ఆనంద సంపదలతో, అనేక విశేషాలతో గడుపుతున్నారు వాళ్ళ జీవితం. పెళ్లికి నేను అప్పుడు లేను, ఇప్పుడు ఉన్నాను. అందుకని ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ శేషమాలని లింగయ్య గారికి వేస్తాను. లింగయ్య గారు వాళ్ళ ఆవిడ మెళ్ళలో పెళ్లిలో వేసినప్పుడు నేను చూడలేదు కనుక ఇప్పుడు చూస్తా. ఈ దండను ఆవిడ చేయడం చూడాలన్నమాట. అందుకని అందరూ గట్టిగా తప్పట్లు కొట్టి, అమ్మో ఏదో కెమెరా తిప్పేవా, పడుతుందదంతా కెమెరాలో, వాళ్ళు పడిపోకూడదు, కనపడాలి. అది అందరూ ఫోటోలు తీయండి, ముగ్గురు అక్షతలు వేయండి. మరి మీరందరూ చక్కగా శతమానం చదువుతూ ఉంటే వీళ్ళు ముగ్గురు పండితులు కూడా వేస్తారు కాస్త. అందరూ అక్షతలు వేస్తే ఒక 8 నెలల తర్వాత మళ్ళీ మనందరం కూడా ఇక్కడ కలుస్తాం. ఎందుకు కలుస్తాం చెప్పండి. వాళ్ళ అబ్బాయి పెళ్ళి కుదిరింది ఆల్రెడీ. వియ్యపురాలు నేను ఎన్నో మొన్నో చూశాను, అమ్మాయి కూడా వచ్చింది అనుకుంటాను ఇంకాను. అంటే మళ్ళీ పెళ్ళికి మన అందరం కూడా, అంటే ఇంక్లూడింగ్ వైసల్ పెళ్ళికి నాతో సైతం. పెళ్ళి హైదరాబాద్లోనా? అదే హైదరాబాద్ అడదాం, మరీ సుఖం. హైదరాబాద్ అడితే ప్రయాణం తేలిక. అయితే శుభ్రంగా అందరం కూడా హైదరాబాద్ వెళ్ళి భోజనం ఆయన ఎలాగో ఫ్రీగా పెడతారు కనుక, మకం ఉచితంగా ఇస్తారు కనుక, సముచితమైన వివాహానికి వెళ్ళి మనం కూడా యథాశక్తి ఆశీర్వదించి మనకి తోచినటువంటి మనస్సంపదలను ఇచ్చి ఆశీర్వదిద్దాం. మళ్ళీ తొందరలోనే పెళ్లిలో కలుసుకోవాలని కోరుకుంటూ ఈ 32 కాస్త 64వ పెళ్లి రోజున మళ్ళీ నన్ను కూడా ఇలా పిలిచి యథాశక్తి సత్కరించాలని కోరుకుంటున్నాను.
అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరోందశ్రుతిచరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రయిపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం. ఉత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం.
ఆది దంపతులకి భక్తితో నమస్కారం చేసుకుందాం. ఈరోజు పాపం చాలామంది భక్తులు సంకష్టహర చతుర్థి కూడా చేసుకుంటున్నాం, కొంచెం ఆలస్యంగా మొదలు పెట్టమన్నారు. అందుకే వారి కోసం కొంత రోజు కంటే ఒక పావు గంట ఆలస్యంగా తీసుకున్నాం. ఒక విధంగా సకల కష్టాలని హరించే ఈ వ్రతం చేసుకుని వాళ్ళు రావడం లోకానికి కూడా శ్రేయస్తుంది. ఈ చతుర్థి నాడే కుమారస్వామి వారు అగస్త్య మహర్షికి పరమ పవిత్రమైన కాశీ వైభవాన్ని చెప్పాడు. అంటే సంకష్టహర చతుర్థి చాలా గొప్పది. ఆనాడు అన్నగారి మీద ఉన్న ప్రేమతో షణ్ముఖుడు ఆరుముగాలవాడు వాళ్ళ నాన్నగారి నివాస స్థానమైన కాశీ అవిముక్త హట్టభూమి శాశ్వత కైవల్య కళ్యాణ ఘంటాపథానికి సంబంధించిన అనేక విశేషాలు అగస్త్యుడికి చెప్పాడు. లోపాముద్ర సమేతంగా అగస్త్య మహర్షి కిష్కింధకి దగ్గరలో ఉన్న స్వామి మలకి వెళ్ళాడు. మల అంటే కొండ, ద్రావిడ భాషలో మల అంటే కొండ, అది అచ్చకనుగులో కూడా మల అయిపోయింది. స్వామి మల, స్వామి అంటే కుమారస్వామి అని అర్థం అన్నట్టు. అది కూడా స్వామి వికృతి అయిపోయింది, స్వామిగా స్వామి అనే సంస్కృత శబ్దం వికృతి అయి స్వామి. అందుకే పూర్వకాలంలో కిరాతకులు ఓ స్వామి అనేవారు అన్నమాట. మీకు ధూర్జుడు చూసారా ఎంత అందంగా రాస్తాడు. కాళహస్తీశ్వర మహాత్మ్యంలో పరమకిరాతకుడు భక్త కన్నప్ప తిన్నడు కాళహస్తీశ్వరుణ్ణి దర్శనం చేశాడు. ఆయన లింగం ఒంటరిగా కనపడింది, అక్కడ ఎవరూ లేరు, పూజ చేసేవాళ్ళు కూడా కనపడలేదు. ఎందుకంటే అర్చకుడు ఏదో కసేపు అర్చన చేసిపోతాడు, 24 గంటలు అక్కడ కూర్చోలేడు కదా, ఉత్తప్పుడు తాళం వేసి ఉంటుంది. కానీ ఆ రోజుల్లో అసలు తాళం కూడా లేని, ఆచ్ఛాదన లేని గుళ్ళు ఎక్కువ. పైన వర్షం పడినా మంచు పడినా లేకపోతే ఎండ పడినా ఇలాంటి కప్పులు లేవు, గుళ్ళు ఇంకా పూర్తిగా కట్టకుండా శివుడు కేవలం లింగరూపంలో వెలిచాడు, ఆయన్ని పూజించిపోయేవారు. తర్వాత గుళ్ళు మహాత్ములు కట్టారు. అందువల్ల ఏవో కొన్ని రాళ్ళు పక్కన పేర్చబడి ఉన్నాయి, అందులో శివలింగం ఉన్నది, దిక్కు లేకుండా ఉంది, అడవిలో పడి ఉంది, కారడవిలో పడి ఉంది. అందుకని తిన్నడు అక్కడికి వచ్చి, అయ్యో శివ నీకు కష్టం వస్తే నిన్ను ఎవరు రక్షిస్తారు, ఆకలి అయితే అన్నం పెట్టేవాడెవడు, దాహం అయితే మంచినీళ్ళు ఇచ్చేవాడెవడు. పద్మాగర్ గారి పురాణంలో అంటే పొద్దున టిఫిను మధ్యాహ్నం భోజనం పెడుతున్నారనుకోండి పాపం లింగయ్య గారు అయితేనేం, ఊళ్ళో వాళ్ళు అయితేనేం భక్తితోటి, అలా ఇక్కడ నీకు ఎవరు పెడతారు అని అడిగాడు పాపం అమాయకుడు. గనక ఆ అన్న మాటని ధూర్జటి చాలా చక్కని భాషలో రాశాడు. ఎక్కడ మటు పామర భాష కాదు, పూర్తిగా పామర భాష, వ్యాకరణ విరుద్ధత ఉండదు, పైకి మాత్రం అలా కనపడుతుంది అన్నమాట. ఓ సామి ఇటువంటి కొండదరిలో ఒంటిన్ బులుల్ సింగముల్ గాసిం వెట్టెడు కొట్ర నట్టడవి ఈ కల్జు విక్రీనీడ ఏయాసంగట్టితి వేటిగడ్డ ఇలు నీవా కొన్నతో కూడు నీళ్లే సొట్టంబులు తెచ్చి పెట్టెదరు నీకిందేటికే లింగమా. ఓ స్వామి, ఇది చూస్తే కొండ గుహ, పక్కనేమో ఏరు, తెల ఏరు ప్రవహిస్తుంది, సువర్ణముఖి అనే నది ప్రవహిస్తోంది. సువర్ణముఖి నదీ తీరంలో కొండ గుహలో బండరాయి మీద ఇల్లు కట్టుకున్నావు నువ్వు. ఇల్లు కూడా పైన కప్పు లేదు, చుట్టూతో రాళ్ళు తప్ప, మధ్యలో లింగ రూపంలో నువ్వు కూడా పండరాయిలా గుండ్రాయిలా పడున్నావు. ఎందుకయ్యా ఏకాంతంగా ఇక్కడ ఇల్లు కట్టుకున్నావు? ఎవడూ లేడు, పిలిస్తే పలికేవాడు లేడు, అన్నం పెట్టేవాడు లేడు, మంచినీళ్ళు ఇచ్చేవాడు లేడు. పక్కన భయంకరమైన సింహాలు పులులు ఎలుగుబంట్లు గర్జిస్తున్నాయి, క్రూర మృగాలు ఎడుతున్నాయి, పాములు మీద నుంచి పోతున్నాయి, అయినా భయం లేకుండా ఉన్నావు. పోనీ భయం నీకు ఎలాగో లేదో, మెడలో పాములు వేసుకు తిరుగుతావు కాబట్టి. కానీ నీ వాకొన్నతో కూడు నీళ్ళు సొట్టంబులు తెచ్చి పెట్టదు, నీకు ఆకలిస్తే అన్నం నీ ఇరువు తెచ్చిపెట్టే వాళ్ళు ఎవరు? కొన్ని మంధనులు అయితే మంచి వంటవాళ్ళు ఉన్నారు, అద్భుతమైన వంటకాలు చేసి పెడతారు. మాయిదారిది ఉప్పుడు పిండి చేసి పెట్టిన రుచిగా ఉంటుంది వాడు చేస్తే. అలాంటి చేసి పెట్టేవాడు లేడు ఇక్కడ. ఇక్కడ ఎందుకో లింగమా అన్నాడు ఆయన. ఓ లింగమా, నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? అసలు ఈ లింగయ్య అన్నది ఆయనేలండి. ఇది పద్యం చూడడానికి పద్యంలా ఇలా కనపడుతున్నది. ఇది నేను చదివితే బోయివాడి భాష అన్నమాట. ఇది ఇదే పద్యం మళ్ళీ చదువుతాను. ఓ స్వామి, ఇటువంటి కొండదరిలో ఒంటిన్ బులుల్ సింగముల్ గాసింబెట్టెడు కొట్టనట్టడవి ఈ కల్జుల్ విక్రీనీడ ఏ యాసం గట్టిది వేటిగడ్డనీళ్ళు నీ వాకొండతో కూడు నీళ్ళు ఏ సొట్టంబులు తెచ్చిపెట్టెదరు నీకెందేటికే లింగమా. కుర్రో కుర్రో అనమాట అది. అదే పద్యం రెండోసారి చదివితే మీకు బోయవాడు చదివినట్టు తెలుస్తుంది. దాన్ని చక్కగా శారదుల పద్యంలో రాశాడు. చూస్తే ఓ స్వామి లాంటి పదాలు, వికృతి పదాలు కనపడతాయి. మళ్ళీ ఎక్కడ వ్యాకరణ విరుద్ధత లేకుండా అంత చక్కగా అచ్చతెలుగు పదాలు వేసి అద్భుతంగా రాయటం ఆనాటి కవులకు చెల్లిందనమాట. అందుకని చెప్పేది పద్యాన్ని వాళ్ళ ఆత్మతో చదవాలి. పద్యం చదివామంటే చదవడం కాకుండా గుండె నిండా భక్తితో వాళ్ళ మీద ఉన్న ప్రేమతో చదువుతుంటే ప్రతి పదంలో రసం అలా అలా చిప్పిల్లుతుంది అన్నమాట. మహానుభావులు వాళ్ళు. ఆనాడు కుమారస్వామి నివసించిన ఆ షణ్ముఖ అద్రి పర్వతం సామిమల అని పిలువబడుతుందని చెప్పాను. ఇదివరకు కూడా మీకు ప్రారంభంలో చెప్పాను, మీకు హోస్పేటకి దగ్గరలో ఉందని. అక్కడికి వెళ్ళి లోపాముద్రతో పాటు మహానుభావుడు కుమారస్వామికి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఎప్పుడు చూచినా నవయౌవనంతో కుమారుడిలాగే ఉంటాడు, పెళ్ళైనా కుమారుడిలాగే ఉంటాడు. అందువల్ల ఆయన్ని కుమారః అన్నారు. కొంతమంది వరసగా ఆయేటికి అయ్యాడు వయస్సులోనూ శరీరంలోనూ అన్ని చోట్ల మార్పులు వస్తాయి, కంఠాల్లో మార్పులు వస్తాయి, నడవలేరు. కానీ ఆయన చూస్తే ఎప్పుడు ఎన్నేళ్ళు గడిచినా ఎన్ని యుగాలు గడిచినా అలాగే ఉంటాట నిత్య యౌవనంతో. అదొక భాగ్యం. దేవతల కంటే కూడా అందంగా ఉంటాడు ఆయన. అటువంటి షణ్ముఖుడికి నమస్కరించి వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి, తండ్రి నీ ద్వారా కాశీ వైభవం తెలుసుకోవడానికి వచ్చానన్నాడు. నాకు అన్నీ తెలుసు, నువ్వు ఇక్కడికి రావడం అన్నాడు ఆయన. ఆయనకి తెలీదా, నువ్వు కాశీ విడిచిపెట్టి కొల్హాపురానికి వెళ్ళావు, అక్కడ మహాలక్ష్మిని పూజించావు. క్షీరోదజయ కమల కోమల గర్భ గౌరి లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే అని నువ్వు ప్రార్థించగానే అమ్మ నీకు ప్రత్యక్షమై నీకు నీ భార్యకి ఆశీర్వచనం ఇచ్చింది, నీ భార్యకి బొట్టు పెట్టింది, గాజులిచ్చింది, వస్త్రాలిచ్చింది, ఓ తువ్వాళ్ళు, చీరలు, జాకెట్ గుడ్డలు, మోపులకు మోపులు ఇచ్చేసింది నీకు. ఇవి మోసుకెళ్ళడానికి మళ్ళీ నాలుగు బొలేరో వాహనాలు కొనాల్సినంత పరిస్థితి నీకు కల్పించింది ఆవిడ. ఇవన్నీ ఇచ్చి నా దగ్గరకు వెళ్ళి నా ద్వారా కాశీ వైభవం వినమని చెప్పింది, అందువల్ల నువ్వు ఇక్కడికి వచ్చావు. నాకు తెలుసు నీ గురించి అనగానే మహాత్మ, నీకు తెలియదేముంది, ముందుగా మా ఆవిడ కోసం అడుగుతున్నాను, ఈ వల్లీ దేవసేన అనే ఇద్దరు భార్యలు నీకు ఎలా వచ్చారన్నాడు ఆయన. నేను మా అమ్మ మీద నాన్న మీద అలిగి శ్రీశైలం చేరానని నీకు తెలుసు కదా, అది నువ్వు ఎలాగో నీ భార్యకి చెప్పావు, నిన్న మనం ఆ విషయం చెప్పుకున్నాం. అక్కడ క్రౌంచ పర్వతం మీద చాలా కాలం కుమారస్వామి ఉన్నాడు, అంటే శిఖర దర్శనం దగ్గర. ఆయన్ని చూడడానికి రోజు వృద్ధమల్లికార్జునుడిగా వచ్చాడని చెప్పాం కదా, భ్రమరాంబాదేవి వచ్చిందని కూడా చెప్పుకున్నాం కదా. ఆ తర్వాత కొంతకాలం పాటు వాళ్ళు చూస్తూ ఉండగానే రోజు ఈయన ఎవరికి కనపడకుండా అడవుల్లో వేటకు వెళ్ళేవాడు కుమారస్వామి. అక్కడ ఒక అందగత్తె కనపడింది. ఆవిడ కిరాతక స్త్రీ, బోయివాళ్లలాగే వేషం వేసుకుని, పూసలు వేసుకుని, ఏవో విచిత్రమైన ఆకులు కట్టుకుని, వక్షస్థలానికి వాటికి నెత్తి మీద కూడా ఏకలు పెట్టుకుని అటు ఇటు ఈటి పుట్టుకు తిరుగుతూ కనపడింది పరమ సౌందర్యవతి. ఆమెను చూడటంతో కుమారస్వామి మనసు పారేసుకున్నాడు. ఎవరి అపూర్వ లావణ్యవతి అని ఆమెను వెతుక్కుంటూ ఆమె గూడెం చేరాడు. ఇప్పుడు సున్నిపెంట అంటాం కదా, ఆ ప్రాంతంలో పూర్వం ఒక కిరాతక రాజు ఉండేవాడు, ఆయన కూతురు ఈమె. వెంటనే ఈయన వెళ్ళి, కిరాతక రాజా, నీ కుమార్తె అడవిలో తిరుగుతూ ఉంటే చూచాను. అబ్బా, కిరాతకుల్లో ఇంత అందగత్తెలు ఉంటారని ఇప్పుడే తెలిసింది. పూసలు వేసుకున్నా, నెత్తి మీద ఏకలు పెట్టుకున్నా, పట్టుమని నాలుగు ఆకులు కట్టుకున్నా అందంగా ఉంది. కొంతమంది ముఖమంతా రంగులు పూసుకుని, నానా రకాల రంగులు వేసుకుని, దిక్కుమాల తొట్టిలా పరుచుకుని, రకరకాల చీరలు కట్టుకుని, బ్యూటీ పార్లర్లకు వెళ్ళి ఉన్న డబ్బులని క్షవరం చేసుకున్న వాళ్ళ ముఖం చూస్తే విరక్తి కలుగుతుంది. అడవిలో ఉన్న ఈవిడిని చూస్తే సౌందర్యంతో ఉంది, ఈమెను నాకు ఇచ్చి పెళ్లి చేయమన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఈవిడ సామాన్యురాలు కాదు నాయన, ఇది నిజానికి నా కూతురు కాదు, నేను ఆదిశేషుడికి భక్తుణ్ణి, ఎంతో భక్తితో రోజు శేషుణ్ణి పూజిస్తాను. ఆదిశేషుడి కొడుకు పేరు కుముదుడు. ఈ కుముదుడు రోజు వచ్చి వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కొంత ప్రసాదం నాకు పెట్టేవాడు. ఒకరోజున నేను కుముదుణ్ణి, మీ నాన్నగారిని నేను పూజిస్తూ ఉంటాను, నువ్వు కూడా స్వయంగా వచ్చి నన్ను ఆశీర్వదిస్తున్నావు, అయినా నాకు పిల్లలు లేరు, పిల్లలు లేక బాధపడుతున్నాను, సంతానం కావాలని అడిగాను. అప్పుడు ఆయన, నీ జాతకం తెచ్చా నీకు పిల్లలు పుట్టే యోగం లేదు, నాకు ఒక కూతురు ఉంది, ఆ కూతుర్ని నీకు పెంపకానికి ఇస్తాను అన్నాడు. ఆదిశేషుడి మనుమరాలు, కుముదుడి కూతురు ఈమె. ఈమెకు వల్లి అని పేరు పెట్టి కుముదుడు నాకు ఇచ్చాడు. ఈమె నేను పెంచుకున్నాను, నా పెంపుడు కూతురు. ఈవిడ సర్పకన్య, అయినా నా కోసం మానవ రూపం ధరించి ఇక్కడ పెరుగుతోంది. పాములకి రెండు రూపాలు ఉంటాయి, ఒకటి సర్పాకారంలోను, మరొకటి మానవాకారం. ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించే కామరూప విద్య ఉంది గనక ఈమె మానవ స్త్రీగా నా దగ్గర పెరుగుతోంది. నా దగ్గర పెరుగుతోంది కాబట్టి ఈ కిరాతక రూపంలో ఉంది. ఈమెను పెళ్లి చేసుకోవాలంటే ఆమెకి కొన్ని నియమాలు ఉన్నాయి, ఆ నియమాలు ఉల్లంఘించకుండా ఉన్నవాడే పెళ్లి చేసుకుంటానంది. కాబట్టి ఆమెను అడగమన్నాడు. మీ ఇద్దరికి ఇష్టమైతే మధ్యలో నాకేముంది, పెద్దవాళ్ళం ఊరికి అక్షతలు వేస్తాం, ఎన్ని చెప్పినా పిల్లలు ఇష్టపడితేనే పెద్దలు పెళ్లి చేయగలరు. పూర్వకాలంలో అంటే అసలు పెళ్లి చూపులు లేవు, ఏమీ లేవు, అసలు మొగుడిని చూసేవారు కదేటి, ఇలా చూసుకుని మళ్ళీ సిగ్గు. ఆ తర్వాత పెళ్ళయ్యే కొంతకాలం పాటు ఇందులో ఎవరు మొగుడో తెలిసేది కదట, ఉమ్మడి కుటుంబాల్లోకి వెళ్ళాక. ఆడవాళ్ళు అలా చెప్పేవారు నా చిన్నప్పుడు అనమాట, ముసలాళ్ళు కొంతమంది చెప్పేవారు అనమాట. ఇప్పుడు మన వనజగారు అత్తగారు లాగా ఓ కబుర్లు చెప్పేసి ఆవిడ ఆఖరి చెప్పింది ఒక ఆవిడ అనమాట. ఏమండే, అసలు మా చిన్నప్పుడు కాపురానికి వెళ్ళాక రెండేళ్ల పాటు మా ఆయన అందులో ఎవరో తెలియక కన్ఫ్యూజ్ అయిపోయేదాన్ని అని నయ్యం అంతటితో అయ్యింది ఆవిడ. సరే మొత్తం మీద ఏది ఏమైనా అంత అమాయకంగా ఉండేవారు, అసలు పెళ్లి చూపులు లేవు, అసలు ఎవరెవరో తెలిసేది కాదు, కట్టేయంటే కట్టేసేవారు. ఇప్పుడు వీడు 10 సార్లు నెట్లో చూసుకుని 11 సార్లు ఆవిడని చూసి ఓకే అన్నాక అప్పుడు తల్లిదండ్రులు, అమ్మాయి మా అబ్బాయి ఒప్పుకున్నాడు, మా అమ్మాయి ఒప్పుకుంది, ఈ జన్మ ధన్యమైంది బాబు అనుకుంటున్నారు అనమాట. కలి ప్రభావం ఇది, ఆనాటి ప్రభావం ఇది. అంటే అప్పట్లో కూడా శాస్త్రం ఏం చెబుతుందంటే అమ్మాయికి ఇష్టమైతేనే పెళ్లి చేసుకోవాలి, అసలు నియమం అది. పూర్వకాలంలో మీరు ఎక్కడ చూడండి స్వయంవరం, అమ్మాయి చేతికి దండ ఇచ్చేవారు, మగవాళ్ళందరినీ కూర్చోబెట్టేవారు. వీళ్ళందరి గురించి ఈయన లింగయ్య, ఈయన జంగయ్య, ఈయన గంగయ్య, ఈయన రామయ్య, ఈయన పుల్లయ్య, ఈయన రామలింగయ్య, వీళ్ళల్లో ఎవరు నచ్చారో వెళ్ళు అనగాని వీడు చూసుకుని అబ్బాయి వీడు నచ్చలేదు, వీడు నచ్చలేదు, వీడు నచ్చాడని దండ వేసేది. అది పోయి మధ్యలో ఇలాంటి పద్ధతి వచ్చింది అనమాట మనకి. మళ్ళీ పాత పద్ధతి కాకపోయినా కొంత విధానం మారింది అనుకోండి. వల్లి కూడా తనకి కొన్ని నియమాలు పెట్టుకుంది, అది కూడా ఒక స్వయంవర నియమమే. నువ్వు వెళ్ళి అడగమనగానే అప్పుడు ఈయన వెళ్ళాడు, వల్లి నేను నిన్ను వివాహం చేసుకుంటాను, అనుమతిస్తావా అన్నాడు. రెండు నియమాలు పాటిస్తే అనుమతిస్తానంది ఆవిడ. ఏమిటది? ముందుగా మేము సర్పజాతి వాళ్ళం కాబట్టి నువ్వు మా కోసం పావుగా మారిపోయి మా మతం పుచ్చుకుంటే, కొన్ని ఉన్నాయి వాళ్ళ మతంలోకి మారితే కానీ పెళ్లి చేసి వచ్చినాయి, అలాగే నువ్వు మా మతంలోకి మారితే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అనగానే ఈయన నీ మతంలోకి మారడమేగా అని టింగిన పావు అయిపోయాడు. అదనమాట సుబ్రహ్మణ్య అని పేరు వచ్చింది. అప్పటిదాకా కుమారస్వామిగా ఉన్న ఆయన పెళ్లి కూతురు కోసం పావుగా మారిపోయాడు, బుస్సు బుస్సు అంటూ. మా జాతివాడి అయిపోయావు ఒప్పుకున్నాను. రెండోది పెళ్ళయ్యాక ఏకల నెత్తి మీద పెట్టుకుని మా కిరాత సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవాలి. ఓకే అన్నాడు ఆయన. ఈ విధంగా రెండు నియమాలు పాటించి పాము అయ్యి ఆమెను వివాహం చేసుకున్నాడు. బోయవాళ్లలో బోయవాడే కలిశాడు. వాళ్లతో పాటు చెట్టు లెక్కగలవా, ఉనరహరి పుట్ట లెక్కగలవా అని పాడుకుంటూ బాణాలు వేసుకుంటూ బోయవాళ్లలో కలిసి జీవించాడు. అది మొదటి భార్య. ఆ తర్వాత కొంతకాలానికి దేవలోక శానానికి ఒక కూతురు ఉంది. ఆ కూతురు దేవశానాన్ని పిలువబడుతుంది. ఆమెను కూడా ద్వితీయ వివాహం చేశారు ఆయనకి. మేమిద్దరం ఆ విధంగా పెళ్లి చేసుకుని ఈ ఇద్దరు భార్యలతో ఈ స్వామి మల మీద కాలక్షేపం చేస్తున్నాం. మా పెళ్లికి మా అమ్మ నాన్న వృద్ధమల్లికార్జున రూపంలో, భ్రమరాంబ రూపంలో ఉన్నవాళ్ళు కాస్త నిజ రూపంలో వచ్చారు. అప్పటిదాకా వాళ్ళ మీద అలిగి వాళ్ళకి దర్శనం ఇవ్వని నేను పెళ్లికి వచ్చారు గనక అలక విడిచిపెట్టి యథారూపంలో వాళ్ళు రాగానే వాళ్ళకి దండం పెట్టాను, కోపాన్ని విడిచిపెట్టాను. ఆ ఆనందంతో మా నాన్న వెలిగిపోయాడు. ఆ వెలుతురు శ్రీశైల జ్యోతిర్లింగం అయ్యింది, మల్లికార్జున జ్యోతిర్లింగం. ఆనందంతో వెలిగట్ట ఆ వెలుతురే జ్యోతిర్లింగమై శ్రీశైలంలో శాశ్వతంగా నిలబడింది. నా పెళ్లికి మా నాన్న పొందిన ఆనందం లోకానికి ఒక జ్యోతిర్లింగం అయ్యింది. అదనమాట రహస్యం అని తన వివాహ గాథను క్లుప్తంగా చెప్పి, ఇక నువ్వు కాశీ మహిమ వినడానికి వచ్చావు, ఆరు ముఖములు కలవాటనగుదుగాని అధిక వైదగ్ధ్యవంతుడనగుదుగాని కాశిక వైభవంబు ముఖంబు విప్పి చెప్పనోపంగదాల విశేష పుణ్య. నాకు ఆరు ముఖాలు ఉన్నాయి, ఇన్ని ముఖాలు విప్పి కూడా నేను చెప్పలేను, అంత మహిమ కాశీదంటే. మహాపండితుణ్ణి వైదగ్యము అండంలో ఎడతెరపి లేకుండా ఎన్ని శాస్త్రాలైనా చెప్పగలిగే పండితుణ్ణి వైదగ్ధ్యవంతుడు అంటారు. ఒక్కొక్కడు ఉపన్యాసం చెప్పడం మొదలు పెడితే ఆ పురాణం ఈ పురాణం ఈ శాస్త్రం ఆ శాస్త్రం అని లేకుండా సకల శాస్త్రాలు పూలంకషంగా అనర్గళంగా మళ్ళీ ఎక్కడ ఆగకుండా చెప్పగలుగుతాడు సత్య ప్రమాణంగా. అంతటి పండితుణ్ణి మాత్రమే వైదగ్ధ్యవంతుడు అంటారు. ఈయన ఏమంటున్నాడు, అధిక వైదగ్ధ్యవంతుండనగుదుగాని. నేనంత పండితుణ్ణి, మహాప్రవాహంగా ఉపన్యసించగలిగిన వాణ్ణి, అయినా నేను కూడా కాశీ మహిమని పూర్తిగా చెప్పలేను. నేనేమిటి, నన్ను పుట్టించినటువంటి మహానుభావుడు ఈశ్వరుడే ఒక మాట అన్నాడు, నా కాశీ మహిమని నేనే చెప్పలేనని. అంటే శివుడు కూడా తన మహిమని తానే చెప్పుకోలేట, అంత గొప్ప మహిమ. ఒక్కొక్కడికి ఐశ్వర్యం ఉంటుంది, అసలు తనకి ఎన్ని ఎకరాల పొలం ఉందో ఎక్కడ డబ్బు ఉందో వాడికే తెలియదు, అంటే అంతటి సంపన్నుడు అని అర్థం అన్నమాట. కాశిక వైభవం, బ్రహ్మదేవుడు ఆదిశేషుడు మహానుభావుడైన బృహస్పతి లాంటి వాళ్ళు కూడా వర్ణింపనలవి కానంత వైభవం అది. అటువంటి వైభవం గురించి నువ్వు అడుగుతున్నావు, అయినా చెబుతున్నాను విను. కాశీకి మొట్టమొదటి పేరు ఆనంద కాననము. శివుడికి ఎక్కడికెళ్ళినా కలగని ఆనందం కాశీకి వస్తే వస్తుంది, అందుకని అక్కడ ఉన్నప్పుడు మాత్రమే తనకి ఆనందం వస్తుంది కనుక ఆనంద కానన కాననం ఆనందక ఆననం ఆనందక ప్లస్ ఆననం ఆనందకాననం అవుతుంది. ఆనందకము అంటే ఆనందమును కలిగించున్నది. కాశీ శివుడికి ఆనందమిచ్చే గొప్ప ముఖం, శివుడికి మరొక ముఖం అన్నమాట. ఆనందమిచ్చే వనం తోట, ఈ కారణాలతో ఆనందకాననం అన్నారు. పూర్వకాలం ఒకప్పుడు ఈ చరాచర జగత్తంతా జలప్రళయంలో ఉండిపోయింది. అప్పుడు పార్వతీదేవి ఎక్కడుందాం ఎక్కడుందాం అని అడిగింది. అంతా నీరే, ఏ లోకాలు లేవు, అనక్ష తారార్కంబు అచంద్రంబు, అటువంటి భయంకర ప్రపంచ కాలంలో, అంటే ఎక్కడ చంద్రుడు లేడు, సూర్యుడు లేడు, నక్షత్రాలు లేవు, భూమి లేదు, ఆకాశం లేదు, అగ్ని లేదు, కేవలం జలం 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 తప్ప మరొకటి లేదు. ఆ భయంకర ప్రళయ కాలంలో పార్వతీదేవి మనం ఎక్కడైనా ఉండడానికి ఒక చోటు చూపించండి అంది. అప్పుడు ఈశ్వరుడు సంకల్ప మాత్రంతో ఈ కాశీని సృష్టించాడు. ప్రళయ కాలంలో కూడా నాశనం కాకుండా ధగ ధగ వెలిగిపోతుంది గనక దానికి కాశీ అని పేరు వచ్చింది. కాస్తృదీప్తౌ, కాస్తృ అనే ధాతువుకి అర్థం ప్రకాశించుట, ప్రకాశమునందు వర్తించున్నది అనమాట, దీప్తి ఎందు వర్తించున్నది గనక కాస్తృ అన్నారు దాన్ని, అదే కాశీ అయ్యింది. కల్పాంత వేళ కూడా నాశనము కాకుండా చీకటి లేకుండా వెలిగిపోయే దివ్య స్థలం కాశీ. ఆ కాశీలోకి అడుగు పెట్టాడు ఈశ్వరుడు. అదొక్కటే భూమి, ఇంకెక్కడ భూమి ఉండేది కాదు, అది దివ్య భూమి. ఈ భూలోకంలో ఉండే మట్టి గడ్డ కాదు, అది దివ్య స్థలం అన్నమాట. అక్కడికి అడుగు పెట్టాడు ఆయన. అక్కడ వరణ అసి అనే రెండు నదులు గంగలో కలిసిపోతాయి. కాశీకి ఒకవైపు నుంచి వరణ, మరొక వైపు నుంచి అసి, ఈ రెండు నదులు కాశీకి రెండు చోట్ల గంగలో కలుస్తాయి. వరణ అసి అనే రెండు నదుల సంగమ స్థానం మధ్యలో ఉంది గనక వారణాసి వరణాసి వారాణసి వరాణాసి అని ఇన్ని పేర్లు వచ్చాయి దానికి. అందుకే కాశీని వారణాసి వారాణసి వరణాసి ఇన్ని పేరుతో పిలుస్తాం. ఈ వరణ అసి అనేవి మానవ శరీరంలో ఎడ పెంగళ అని రెండు నాడులు ఉన్నాయి, ఎడమ ముక్కు కుడి ముక్కు. ఈ రెండు ముక్కుల్లోంచి గాలి తీసుకుని ప్రాణాయామం చేస్తే ఈ రెండు ముక్కులు గుండా వెళ్లే వాయువు ఈ కనుబొమల మధ్యలో చేరుతుంది. ఈ కనుబొమల మధ్యలో ఎడ పెంగళ నాడుల మధ్యలో ఉన్న స్థలం వారణాసి. వారణాసి అంటే ఎడా పింగళానాడులకు సంగమ స్థానమైన భూమధ్య స్థలము అని అర్థం అన్నమాట. మన శరీరంలో వెన్నుపూస ఒకటి ఉన్నది, ఈ వెన్నుపూసనే వెన్ను ఎముక వెన్నుపాము అంటాం సంస్కృతంలో, దానినే కుండలిని శక్తి లేక సుషుమ్నానాడి అంటాం. ఈ సుషుమ్న అనేది ఏడు చుట్టలు చుట్టుకొని పడగ కిందకి పెట్టి తోక పైకి పెట్టిన పాము ఆకారంలో ఉంటుంది. ఆ ఏడు చుట్టలు పడగ ప్రాంతమే మనం కూర్చునే ఆసన స్థానం. దానికి మూలాధారము అని పేరు. ఈ పైన తోక నెత్తి మీద బిందు స్థానం. ఈ బిందువునే సహస్రార కమలం అంటారు. వరణ అంటే మూలాధారము, ఈ అసి అంటే సహస్రార కమలం. ఈ రెండింటికి మధ్యలో ఉన్న సుషుమ్న ద్వారము కుండలిని శక్తియే పరమ పవిత్రమైన కాశీ. అందుకే కాశీ యోగ భూమి, యోగక్షేత్రం, యోగేశ్వర నిలయం. భక్తి శ్రద్ధలతో అర్ధరాత్రి వేళ అక్కడ శివస్మరణ చేసిన, ధ్యానం చేసిన పాము బుసలు మన హృదయంలోంచి మనకు వినబడతాయి. అనగా కుండలిని శక్తి పాములా బుస కొడుతుందన్నమాట. అటువంటి వాడికి వాక్శుద్ధి వస్తుంది. అటువంటి వాడు ఈశ్వరుడిలో ఐక్యమైపోతాడు. ఎప్పుడు మానవుడు ఎక్కడ చచ్చినా వాడి శవాన్ని ఇక్కడ తగలబెట్టిన వెంటనే వాడిని కైలాసానికి పట్టుకుపోతాను. ఇది సకల ప్రాణులకి శరీరం విడిచిపెట్టడానికి, శరీరం తగలబెట్టబడటానికి అవకాశం ఇచ్చే స్థలం కనుక మహాశ్మశానం అన్నారు. నిజానికి శ్మశానము అంటే శాంతి నిలయము అని అర్థం. మహాశ్మశానం అంటే మహాశాంతికి నిలయం. ఇక్కడ చచ్చిన వాడు మాత్రమే, ఇక్కడ తగలబెట్టబడిన వాడు మాత్రమే మళ్ళీ భూమి మీద పుట్టి తల్లిపాలు తాగవలసిన అవసరం లేకుండా ఉంటాడు. తల్లిపాలు ఎప్పుడు తాగుతాడు? మళ్ళీ జన్మెత్తితే. అసలు జన్మే ఎత్తపోతే మాతృగర్భం, మాతృ స్తనరసం తాగవలసిన అవసరం ఉండదు. ఇక్కడ చచ్చిన వాడికి అంతటి మహాశాంతి ఇస్తుంది గనక దీనిని మహాశ్మశానము అన్నారు. ఇది ఒకటి రెండు కాదు, ఈశ్వర స్థానంగా, విశ్వేశ్వర నిలయంగా, కాశీగా, వారణాసిగా, అవిముక్త స్థానం. ఎప్పుడూ విడిచిపెట్టకుండా మనం ఉంటాం గనక ఇది అవిముక్త స్థానం అని, ఇన్ని రకాల పేర్లు దీనికి ఇస్తున్నాను అని ఒకప్పుడు పార్వతికి శివుడు చెప్పాడు. మా అమ్మకి ఈశ్వరుడు చెప్పిన ఆ విశేషం ఓ లోప ముద్ర అగస్త్య దంపతులారా నేను మీకు చెబుతున్నాను. ఒకప్పుడు ఇక్కడ గంగానది రాని క్రితం నీళ్లు ఉండేవి కాదు, అందరికీ నానాగండాలు ఉండేవి. అప్పుడు ఇక్కడ చాలా కాలం నివసించిన వాళ్ళు జపం చెయ్యాలంటే నీరు లేదు, ఆచమనం చెయ్యాలంటే నీరు లేదు, స్నానం చెయ్యాలంటే నీరు లేదు. ఈశ్వరుడి కంటే అన్నిటికీ అతీతుడు. కానీ భూమి మీదకు వచ్చిన ఋషుల పరిస్థితి ఏమిటి అని కొంతమంది ఋషులు గంగానది భూమికి ఇంకా భగీరథుడు తీసుకురాని క్రితం శివుడి దగ్గరికి వెళ్ళారు. శివ, ఈశ్వర, కాశీ చాలా గొప్ప స్థానం. తర్వాత సృష్టి నువ్వు చేసావు, సృష్టిలో ఎన్నో లోకాలు వచ్చాయి, భూమి వచ్చింది, ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో గొప్ప క్షేత్రమని కాశీ చేరుతున్న వారికి జలం లేక గండంగా ఉంది, అందుకని నీరు తెప్పించమన్నారు. అప్పుడు ఈశ్వరుడు ఒక్కసారి తాండవ నృత్యం చేశాడు, వికటార్భటిని చూపించాడు. ఆ తర్వాత చేతిలో ఉన్న శూలాన్ని పట్టుకుని తన గుడి పక్కకు వచ్చాడు. అక్కడ శూలాన్ని ఒక్కసారి కసిక్కను భూమిలో గుచ్చాడు. గుచ్చడంతో ఈ శూలం పాతాళం దాకా పోయింది. ఆ మరుక్షణం శూలంతో గుచ్చిన చోటు నుంచి ఆకాశమంత ఎత్తు నీరు పైకి లేచింది. ఇది నా దివ్య శూలధార, పాతాళం నుంచి తీసుకొచ్చాను. నా శూలము అంటే పరమ జ్ఞాన ప్రదానము. శూలము నుండి బయటకు వచ్చిన ఈ జలం ఈరోజు నుంచి జ్ఞానవాపి అని పిలువబడుగాక. ప్రళయకాలంలో సమస్త లోకాలు నాశనమైన ఈ జ్ఞానవాపి మాత్రం నాశనం కాదు. అడుగు నుంచి వచ్చే ఈ నీరు అత్యంత పవిత్రం. ఈ జ్ఞానవాపిలో నీళ్లు తాగిన వాడికి చచ్చిపోయేటప్పుడు కంఠం నిండా లింగములొచ్చుగాక అన్నాడు ఆయన రోజు. అందుకే అక్కడికి వెళ్ళిన వాళ్ళు జ్ఞానవాపి దగ్గర నీళ్లు ఆచమనం చేసి తీరతారు. ఇప్పుడు ఆ జ్ఞానవాపి వ్యాసమండపం దగ్గర ఉంది. విశ్వేశ్వరాలయం నుంచి బయటికి రాగానే దాని మీద ఒక గుట్ట కప్పేసి కొంతమంది పురోహితులు పక్కనే ఉంటారు, ఆ నీళ్లు మన చేతిలోకి వస్తారు. ఒక్కొక్కప్పుడు ఆ జ్ఞానవాపి పైన గుడ్డ కూడా తీస్తారు. మనం ఎంతసేపు ఆ గుడ్డ మీద డబ్బులు వేసేయటమే, కనపడిందంటే డబ్బు రూపాయి పారేయటమే, డబ్బుతో జబ్బు పోతుంది అనుకుంటారు. అందులో రూపాయికి అది వేయటం, ఆ జ్ఞానవాపికి నమస్కరించి అందులో ఉన్న నీరు తీర్థంగా తీసుకోవాలి. ఆ తీసుకునేటప్పుడు కూడా ఓం నమస్తివాయ, ఓం నమస్తివాయ అనుకునే తీసుకోవాలి. కబుర్లు చెప్పుకుంటూ ఇదిగో నీ వెళ్ళిపోతున్నారంట అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఆ నీళ్లు తాగితే అప్పుడు కంఠంలోకి లింగాలు రావు, ఏవో భంగాలు వస్తాయి. అందువల్ల భక్తితో, హరిస్మరణతో, హరస్మరణతో ఆ తీర్థం తీసుకున్న వాడి కంఠం అంతా శాశ్వతంగా లింగమయమైపోతుంది. కళావతి కథను కథ ఉంటుందండి, చాలా పెద్ద కథ. కానీ అందులో ఆవిడ రోజు లింగాలు ఆవిడ కంఠంలో కనపడేవిట. ఎందుకు కనపడ్డాయంటే జ్ఞానవాపి నీళ్లు తాగింది. జ్ఞానవాపి నీళ్లు తాగితే ఈ ప్రాంతం అంతా అచ్చం శివలింగం అయిపోతుంది. వాడు చచ్చిపోయాక కంఠంలో లింగంతో చచ్చిపోయాడు కనుక వాడికి మోక్షం వస్తుంది. మనం కూడా అక్కడ 9 రోజులు ఉన్నామంటే 9 రోజుల్లో గుళ్ళోకి వెళ్ళినప్పుడల్లా ఆ జ్ఞానవాపీ జలం తప్పక తాగాలి. ఆ తాగితే చాలు, శరీరం విడిచిపెట్టేటప్పుడు చివరి రోజుల్లో మన కంఠంలో